ప్రేమధార
ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
ప్రేమధార
నలిగిన హృదయాలకు నెమ్మది,
నిరాశాపరులకు నిరీక్షణ,
అందరికీ ఆనందం,
ఇదే మా ఆకాంక్ష.
దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం
ప్రేమధార.
ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ ఆ ప్రకారం చేస్తూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నిరీక్షిస్తున్నాము. ఈరోజు పాఠానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదూ? రండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు కుటుంబాలకు దేవుడవు, పరలోక సార్వభౌముడవు. కాలగతులన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ కంటికి మరుగైనది ఏదీ లేదు. మా శ్రోతలందరినీ మీ కృపాసనము వద్దకు తెస్తున్నాము. ఆదరించండి, వారిని పరామర్శించండి, ఆవిరారోగ్యములు ప్రసాదించండి, స్థానిక సంఘములను ఉజ్జీవపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, ప్రజానాయకులను దీవించండి. ప్రజలకు శాంతి సౌఖ్యములు, క్షేమము, భద్రత అనుగ్రహించండి. ఈరోజు వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించుమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం లేవీయ కాండం 23-24 అధ్యాయాలు. సావధానంగా వినండి. 23 అధ్యాయం పండగల అధ్యాయం. ఈ పండగలన్నిటిలో పశ్చాత్తాప దినం ఒక్కటే సంతాప దినం, మిగతావన్నీ ఆనందించేవే. ఈ పండగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి. 7 పండగలున్నాయి. సబ్బాతు దినం పండగల లెక్కలోకి రాదు. ప్రకటన గ్రంథంలో లాగే ఈ అధ్యాయంలో 7 అనే అంకె ఎంతో ప్రాముఖ్యమైనది, అర్థవంతమైనది. ఈ పండగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలాలు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఇవి సహవాస సమయాలు, ఆరాధన సమయాలివి. ఈ పండగలకు దీర్ఘకాలిక ప్రయోజనముంది. గోత్రాల మధ్య సమైక్యతకు, జాతీయ ఉజ్జీవానికి ఈ పండగలు ఎంతో దోహదపడతాయి. ఈ పండుగ సమావేశాలు అన్యుల ఎదట గొప్ప సాక్ష్యం. ఈ పండగలన్నీ ప్రవచనాత్మకమైనవి. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ పండగలన్నీ క్రీస్తునందు నెరవేరాయి. కొలసీ పత్రిక 2:16-17 వచనం వరకు ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తునందే ఉంది. లేవీయ కాండం 23 సారాంశం వినండి. యెహోవా మోషేతో అన్నాడు, ఇవి యెహోవా నియామక కాలాలు. 7 దినం విశ్రాంతి దినం. శ్రోతలు గ్రహించండి, యూదుల పంచాంగంలో ఈ పండుగల కాల విభజన ప్రమాణాలు తేటగా చెప్పబడ్డాయి. ఒకటి, పస్కా. ఇది యేసు ప్రభువు సిలువ వేతను మరణాన్ని చూపుతుంది. రెండు, పొంగని రొట్టెల పండుగ. యేసు మరణానికి ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసం. మూడు, ప్రథమ ఫలాలు. క్రీస్తు యొక్క పునరుత్థానం. నాలుగు, పెంతెకోస్తు. దేవుని సంఘ ఆరంభం. ఐదు, ఇశ్రాయేలు తిరిగి వాగ్దత్త భూమికి వస్తారు. ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం. ఆరు, ప్రాయశ్చిత్త మహాదినం. ఇది సిలువ మీద యేసు మనకోసమై చేసిన దివ్య బలియాగాన్ని చూపుతుంది. ఏడు, పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు తమ వాగ్దత్త భూమిలో ప్రవేశించి నివాసముండే స్థితి. ఇది ఇంకా నెరవేరవలసి ఉంది. సబ్బాతు దినం ఈ పండుగలలో చేర్చబడలేదు. విశ్రాంతి దినం వారి విమోచనను స్ఫురణకు తెస్తుంది. ఇప్పుడు సంఘానికి ఆదివారమే విమోచన దినం. సబ్బాతు పాత సృష్టికి సంబంధించింది. మనమైతే క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము. 2 కొరింథీ 5:17 క్రీస్తునందు మనము నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇవిగో సమస్తము కొత్తవి అయ్యాయి. సబ్బాతు రోజు ఇశ్రాయేలు జాతికి కాల నిర్ణయానికి కొలబద్దలాంటిది. హెబ్రీ పత్రిక 4:9-11 దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మన విశ్రాంతి క్రీస్తునందు విమోచనాత్మకమైన విశ్రాంతి. మత్తయి సువార్త 11:28 యేసు మనకు విశ్రాంతి కలుగ చేస్తాడు. విశ్రాంతి, విమోచన, ఈ రెండూ తన వద్దకు వచ్చిన వారికి ప్రభువే ఇస్తాడు. ఇప్పుడు పస్కా పండుగను గురించి. 1 నెల 14 రోజున సాయంకాలమందు పస్కా పండుగ వస్తుంది. పండగలన్నిటికీ పస్కా ఆరంభం. యేసు రక్తప్రభావం ప్రవచనాత్మకంగా ఈ పండగలో గోచరిస్తుంది. 1 కొరింథీ 5:7 క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు. పస్కా పండుగ ఆరంభం చరిత్రాత్మకమైనది. ఈజిప్టులో అది చిట్టచివరి తెగులు. ఇంటింటా జ్యేష్ఠకుమారుడు హతమవుతాడు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ, ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించాలి, దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధానికి పూసి ఉంచాలి, వారు ఇంట్లోనే ఉండాలి, పస్కా గొర్రెను వారు కాల్చుకొని తినాలి. ఏ ఇంటి ద్వారబంధానికి రక్తం ఉన్నదో ఆ ఇంటిని మరణదూత దాటిపోతాడు. ఇశ్రాయేలీయులు సీనాయి కొండ వద్ద విడిది చేసినప్పుడు పస్కా పండుగను ఎంతో శ్రద్ధగా ఆచరించారు. పస్కా పండుగ క్రీస్తునందు నెరవేరిన వైనం మా శ్రోతలు గ్రహించాలి. యేసు ప్రభువు బంధించబడిన రాత్రి తన శిష్యులతో పస్కాను భుజించాడు. పాత నిబంధన పస్కాకు కొత్త నిబంధన నెరవేర్పును యేసు ప్రభువు స్థాపించాడు. ఇదే ప్రభురాత్రి భోజనం. ప్రకటన గ్రంథం 5:6 సింహాసనమునకు ఆ 4 జీవులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల కనపడింది. దేవుని రాజ్యము వచ్చిన తరువాత కూడా పస్కా పండుగ ఆచరించబడుతుంది. ప్రభు అన్నాడు, లూకాసువార్త 22:16 పస్కా దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను. లేవియకాండం 23:6-8 పొంగని రొట్టెల పండుగ. ఆ 15వ తేదీ ఇది మొదలవుతుంది. ఇది పస్కా పండుగకు కొనసాగింపు. 7 రోజులు పులవని రొట్టెలే తినాలి. ఈ పండగ 7 రోజులు ఎడతెగక కొనసాగుతుంది. పులుపు చెడుగుకు గుర్తు. పులవని రొట్టె అనగా యేసుక్రీస్తుతో సహవాసం. ఇది విమోచనాత్మకమైన సహవాసం. పాతదైన పులిపిండితో గాని, దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిండితో గాని కాకుండా, నిష్కాపట్యము సత్యము అనే రొట్టెతో పండుగ ఆచరిస్తాము. ఈ పండుగ సమయంలో అందరూ తమ వృత్తి వ్యాపారాలు మానేయాలి, అర్పణలు తేవాలి. ఈ పండగలో 1వ రోజు, 7వ రోజు పరిశుద్ధ సమాజం కూడి వస్తుంది. గమనించాలి, రక్షించబడిన విశ్వాసి జీవితంలో క్రీస్తు రక్త ప్రభావం ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది. ఆ తరువాత ప్రథమ ఫలాల పండుగ. లేవీకాండం 23:9-13 ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత వారు భూమి దున్ని విత్తనాలు వేసి పైరు పంటకు వచ్చినప్పుడు వాటిని సమకూర్చి పనలుగా కట్టాలి. అప్పుడు దానిని గుడారము వద్దకు తేవాలి. యాజకుడు దానిని దేవునికి అర్పించాలి. క్రీస్తే ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20 నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు. సంఘము ఎత్తబడినప్పుడు మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఆయనే ప్రథమ ఫలం. గొప్ప పంట కోత రాబోతోంది. మనమే ఆ పంట. ఆ పంటలో ప్రథమ ఫలం యేసుక్రీస్తే. లేవీకాండం 23:12-14 బలులర్పిస్తారు. అందులో పాప పరిహార బలి ఉండదు. ఆ తరువాత 15:15 పెంతెకోస్తు పండుగ. ఇది వారారంభంలో వస్తుంది. 7 సబ్బాతులను లెక్కిస్తారు. 49 రోజులవుతుంది. 50వ రోజున పెంతెకోస్తు వస్తుంది. వారమందలి ప్రథమ దినాన పెంతెకోస్తు. ఆ రోజున పనను అల్లాడించిన తరువాత 50 రోజులకు పెంతెకోస్తు వస్తుంది. శ్రోతలు వింటున్నారా? వారంలో 1వ రోజున సంఘం పుట్టింది. వారంలో 1వ రోజున యేసు లేచాడు. ఇక పాత సబ్బాతుతో పనిలేదు. అది పాత సృష్టికి చెందింది. అయితే సంఘం కొత్త సృష్టి. సంఘం వారంలో 1వ రోజున ఆరాధనకు సమకూడుతుంది. మనము ఈ విధంగా యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అంతేకాదు, అది సంఘము యొక్క జన్మదినం. పెంతెకోస్తు పండుగను వారాల పండుగ అంటారు. అపొస్తలుల కార్యములు 2:1-4 పెంతెకోస్తు వచ్చిందంటే పాత నిబంధనలోని పెంతెకోస్తుకు అది నెరవేర్పు. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మమిచ్చాడు. అది సంఘ జన్మదినం. ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది. పెంతెకోస్తు అనగా సంఘం పుట్టిన రోజు. యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 రోజులు శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత శిష్యులు మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. అప్పుడు వారు వాగ్దానము చేయబడిన ఆత్మను పొందారు. లేవీకాండం 23:17 గోధుమ రొట్టెలను చేసి పులవబెట్టి కాల్చాలి అని ఉంది. ఇది సంఘానికి సాదృశ్యం. 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రతి సంఘంలో ఏదో లోపము ఉన్నట్లు ప్రభువు చూపుతున్నాడు. ఫిలదెల్ఫియాలో మాత్రం లోపము లేదు అన్నాడు. పులిపిండి కొంచెమో గొప్పో సంఘంలో ఉంటుంది. అందుకే పులిపిండి రొట్టెను కాల్చాలి అన్నాడు ప్రభువు. లేవీకాండం 23:19 బలులు అర్పించాలి అని చెప్పబడింది. వారు ఈ పండగను ఆచరిస్తూ బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తలో సాంఘిక సేవ నిక్షిప్తమై ఉంది. 2 పత్రిక 2:14 విశ్వాసము క్రియాహీనమైనదైతే అది మృతం. పెంతెకోస్తు తరువాత బూరలు మోగించే పండుగ. లేవీకాండం 23:23-25 ఈ పండగ వివరాలు చెప్పబడ్డాయి. 89:15 శృంగధ్వని నిరుగు ప్రజలు ధన్యులు. బూరధ్వని తీర్పును సూచిస్తుంది. 26:32 ప్రాయశ్చిత్త దినం వర్ణించబడింది. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యహోవాకు హోమం చెయ్యాలి. అలా సంతాపం వెలిబుచ్చనివాడు సమాజములో నుండి కొట్టివేయబడతాడు. మిగతా పండగలన్నీ సంతోషించే పండగలు. ఇది మాత్రమే దుఃఖదినం. 50 సంవత్సరాలకొకసారి శృంగనాదం మోగుతుంది. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదం వినబడాలి. హితవత్సరం 50 సంవత్సరాలకొకసారి వస్తుంది. అప్పుడు అందరికీ విముక్తి, విడుదల. ఇప్పుడు పర్ణశాలల పండగ 7వ నెల 15వ రోజు మొదలుకొని 7 దినముల వరకు పర్ణశాలల పండగ. పర్ణశాలల పండగ చరిత్రాత్మకమైనది. ప్రాయశ్చిత్తార్థ పండగ తరువాత పర్ణశాలల పండగ. గతంలో వారు చేసిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు అనేదానికి ఇది ప్రవచనం. మీకా 4వ అధ్యాయం 4వ వచనం, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటాడు. 7 దినములు వారు పర్ణశాలల పండగను ఆచరించాలి. పర్ణశాలల పండగ 1000 ఏండ్ల పరిపాలనకు ప్రవచనాత్మక సంకేతం. ఈ పండగల క్రమం గమనించండి. 1 పస్కా పండుగ, ఇది ఒక రోజు పండుగ, విమోచనను జ్ఞాపకం చేస్తుంది. 2 పొంగని రొట్టెల పండుగ, ఇది నూతన జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. 3 ప్రథమ ఫలాల పండుగ, ఇది ఒకరోజు పండుగ, దేవుడే మన పోషకుడు అని జ్ఞాపకం చేస్తుంది. 4 పెంతెకోస్తు పండుగ, ఇది ఒకరోజు పండుగ, సమృద్ధి పంటకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ. 5 బూరలూదే పండుగ, ఒకరోజు పండుగ, ఆనందోత్సాహాలను వ్యక్తం చేసే పండుగ. 6 ప్రాయశ్చిత్త దినం, దేవునితో సహవాసం, పునరుద్ధరణను ప్రకటించే ఒక్కరోజు పండగ. 7 పర్ణశాలల పండగ, ఇస్రాయేలీయుల సమర్పణ పండగ. లేవ్యకాండం 24వ అధ్యాయం, దేవుడన్నాడు, మోషే విను, దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి, ప్రదీపానికి ఆలివ్ నూనె కావాలి, ఇది అహరోను బాధ్యత. ఆలివ్ నూనె స్వచ్ఛమైనదై ఉండాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ. నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపాలను యహోవా సన్నిధిలో నిత్యము చక్కపరచాలి. అవి ఆరిపోకుండా చూడడం అహరోను యాజక ధర్మం. వెలగని దీపాలు ప్రజల పాలిట శాపాలు. గోధుమ పిండితో 12 భక్ష్యాలు వండాలి. ఆహారానికి జ్ఞాపకార్థమైన హోమం ఇది. ప్రతి విశ్రాంతి దినము వాటిని మారుస్తూ ఉండాలి. నూనె పరిశుద్ధాత్మ, రొట్టె యేసుక్రీస్తుకు సంకేతం. రొట్టె మీద సాంబ్రాణి ఉంది. యేసు మానవత్వము నుండి వస్తున్న పరిమళ ధూప సువాసన అది. ప్రతిసారి కొత్త రొట్టెలు తేకముందు పాత రొట్టెలను అహరోను, అతని సంతానము తినాలి. ఇవి సముఖపు రొట్టెలు. ప్రియ శ్రోతలు వింటున్నారా, రొట్టె, దీపము అనే ఈ 2 వస్తువులను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, రొట్టె. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, వెలుగు, దీపం. ఈ 2 యేసుక్రీస్తే. లేవ్యకాండం 24వ అధ్యాయం 10-12 వచనాలు, ఇశ్రాయేలీయురాలైన ఒక స్త్రీకి, ఈజిప్టు దేశస్థుడైన ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాడు. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి, ఒక ఇశ్రాయేలీయునికి పోరు పడింది. ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించాడు. అతణ్ణి జనులు మోషే వద్దకు పట్టి తెచ్చారు. వాని తల్లి పేరు షెలోమాతు. ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిస్తాడో తెలుసుకునే వరకు వాణ్ణి కావలిలో ఉంచారు. ఇది కథ. శ్రోతలు వింటున్నారా, ఇతడు మిశ్రమ జాతికి చెందినవాడు. ఈ మిశ్రిత జనాంగం పిల్లలు ఈ విధంగా సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. ఇస్రాయేలీయులు, ఈజిప్టు దేశీయులు, ఈ 2 జాతుల కలగలుపు సమస్యలకు మూలం. అందుకే దేవుడంటున్నాడు, అవిశ్వాసులతో జోడు కలవవద్దు. ఇద్దరి విశ్వాసం ఒకటై ఉండాలి. ఇద్దరూ యథార్థ విశ్వాసులై ఉండాలి. అదే దేవుడు కోరేది. ఇప్పుడు ఈ వ్యక్తి పోరు పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి పేరు దానుగోత్రంలో లేదే, అయినా చూరు పట్టుకొని వేళ్లాడుతున్నాడు. పోరు రానే వచ్చింది. పోరాటం మధ్యలో అనాలోచితంగా దేవుని నామమును దూషించాడు. ప్రభువు నామమును దూషించకూడదు. అసలు యావే అనే నామధేయం నోటితో ఉచ్చరించడానికే యూదులు భయపడతారే, ఇతనికి దైవదూషణ చేయడానికి నోరు ఎలా వచ్చింది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రభువు మాదిరి ప్రార్థనలో చెప్పాడు. మరి ఈ గడుగ్గాయి ఇదేమిటి, దేవుని నామమును దూషిస్తున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, శపించిన వ్యక్తిని శిబిరము వెలుపలికి తెండి. వాని శాపవచనాన్ని విన్నవారందరూ వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామమును దూషిస్తే వానికి మరణశిక్ష విధించవలసిందే. దేవుడు విధించిన శిక్షకు తిరుగులేదు, దైవదూషణ క్షంతవ్యము కాదు. ఈ యువకుని మీద అపరాధం ఉందని తెలియచేయడానికి అతని తలమీద వారు చేతులుంచారు. ఈ విషయంలో విశ్వాసులైనా అన్యులైనా శిక్ష ఒక్కటే. శ్రోతలు వింటున్నారా? దేవుడు దహించే అగ్ని, అది నీమీద పడినా నీవు అందులో పడినా నీకే నష్టం. లేవియకాండం 24:17-23 వరకు ప్రాణహత్యకు మరణశిక్ష. జంతువును చంపితే దానికి బదులు మరో జంతువునిచ్చి దాని నష్టం తానే పెట్టుకోవాలి. పొరుగువానికి కళంకం కలిగిస్తే బదులుకు బదులు, విరగ్గొడితే విరగ్గొట్టబడమే దానికి శిక్ష. కంటికి కన్ను, పంటికి పన్ను, నరహత్యకు మరణశిక్షే. పక్షపాతం లేని తీర్పు. మీ మధ్య ఉన్న పరదేశికి చేసినట్లే స్వదేశీయునికి చెయ్యాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడు, శపించిన వాణ్ణి శిబిరము వెలుపలికి తీసుకువెళ్ళండి, రాళ్లతో వాణ్ణి చావగొట్టండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. ముగింపులో దేవదూషణను గురించి మరోసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దైవదూషణ, దేవుణ్ణి వేళాకోళం చేయడం దైవదూషణ. కావాలని సాహసించి విశ్వాసి పాపం చేస్తే అది దైవదోషణే. జీవము గల దేవుణ్ణి అష్షూరు రాయబారి రబ్షాకే దూషించాడు, దేవుణ్ణి అవమానపరిచాడు. దేవుణ్ణి విసర్జించడము దైవదోషణ, విగ్రహాన్ని చెయ్యడం దైవదోషణ. దైవదాసులను అవమానిస్తే అదే దైవదూషణ. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని అద్భుతాలను దయ్యాల పని అని విమర్శించడం దైవదూషణ. దేవుని అధికారాన్ని స్వార్థానికి వినియోగిస్తూ ఇదంతా నా నిర్వాకమే అని విర్రవీగడము దైవదూషణ. ప్రకటన గ్రంథం 17:3 యోహాను ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాడు. దైవదూషణ అనగా దేవుని పట్ల వ్యతిరేక వైఖరి, వ్యతిరేక చర్య. తనను తానే దేవుని స్థానానికి హెచ్చించుకోవడము దైవదూషణే. దేవునితో పోరాడడమూ దైవదూషణ. దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తే, తోలనాడితే అది భక్తు దైవదూషణ. దైవదూషణ చాలా సున్నితమైన అంశం. ఇది మనలో మన మధ్య జరగకుండా పర్యవేక్షించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. 1 తిమోతి 1:12-13 ఈ పాఠం ముగిస్తాము. పౌలు అంటున్నాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసము వల్ల చేశాను గనక కనికరించబడ్డాను. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.